మాతృదేవో భవ. ధ్యానము నావశంబగున దానికి నేనవశుండనవుదున, ధ్యానమనంగనేమి ఒక దారియు తెన్నును లేదు. జగన్మాత, ధ్యానము నావశంబగున దానికి నేనవశుండనవుదున, ధ్యానమనంగనేమి ఒక దారియు తెన్నును లేదు. ధ్యానమందేను నశించునంచు వచియంతురుగాని, ఇదేమి తల్లిరో నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్క దాని, నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్క దాని. ధ్యానము నావశంబగున దానికి నేనే వశుండనవుదునా. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1636 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 336 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 96 శ్లోకంలో ఉన్నాం. సుముఖీ నళిని శుభ్రోశోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. 459 నామం. సుముఖ్యై నమక, మంచి ముఖము కలిగినటువంటి, ప్రకాశవంతమైన ముఖము కలిగినటువంటి, శోభనప్రదమైన ముఖం కలిగినటువంటి, శుభప్రదమైన ముఖం కలిగినటువంటి అమ్మవారికి నమస్కారం. ఎన్నైనా చెప్పుకోవచ్చు. సుముఖం అంటే అర్థం అది. ఈ పనికి ఆయన సుముఖంగా లేరండి అంటారు, విముఖంగా ఉన్నారని అర్థం. పూర్తిగా విముఖంగా ఉండడం ఒక లక్షణం, సుముఖంగా లేరు అంటే ఇంకో లక్షణం. సుముఖంగా లేరు అంటే అనుకూలంగా లేడని అర్థం, చెడగొడతాడని అర్థం కాదు. కానీ విముఖంగా ఉన్నాడంటే చెడగొట్టే ప్రమాదం కూడా ఉంది. దీని అపకారంగా ఆయన భావిస్తున్నాడు, కానీ చెడగొడతాడు. సుముఖంగా లేడు అంటే ఆయనకి ఇష్టం లేదు కానీ జరిగితే జరగనే అంటాడు. అంచేత మనకి సుముఖంగా లేకపోయినా పర్వాలేదు కానీ విముఖంగా ఉండకుండా చూసుకోవాలి. ఈ సుముఖికి అసలు ఏమిటి? సృష్టిముఖం కేవలం శరీర సౌందర్యమేనా? వేదం అలా చెప్పలేదు. శోభతే అస్య ముఖం ఏవం వేద అని చెప్పిందండి. వేదంలో మంత్రాలు కొన్ని ఎలా ఉంటాయంటే విచిత్రంగా, ఈ విషయం తెలుసుకుంటే చాలు నువ్వు బ్రహ్మవే అంటాడు. ఏవం వేద ఇది చాలా చోట్ల వస్తుంది. ఏవం వేద ఇది ఈ మాట చాలా చోట్ల వస్తుంది. ఇది తెలుసుకుంటే చాలు, ఇది తెలుసుకుంటే చాలు. అంటే వేదానికి మానవ జాతి మీద గొప్ప నమ్మకం ఏమిటంటే తెలుసుకుంటే ఆలోచిస్తారు, ఆలోచిస్తే అవగాహన చేసుకుంటారు, అవగాహన చేసుకుంటే ఆచరిస్తారు, బాగుపడతారు. అంతకుమించి మనం చెప్పక్కర్లేదు, తెలుసుకుంటే చాలు అని చెప్పారు. దాన్ని మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు. తెలుసుకున్నంతలో ఏమీ అయిపోదు, తెలుసుకుని మళ్ళీ వదిలేస్తూ ఉంటాడు. ఒకడు పాపం సిగరెట్లు మానలేక బాధపడుతూ ఉన్నట్టు, ఏవి చాలాసార్లు ప్రయత్నించాను మానలేకపోయాను. అదేమిట్రా అంత కష్టం, నేను ఇప్పటికి 20 మానేశాను అన్నట్టు. 20 మానేయడం ఏమిటి అంటే మానేసి మళ్ళీ మొదలుపెట్టాడు. ఇంకా అందుకోసమే మానేయడం. ఇప్పుడు వినాయక చవితికి మానేసి నాగుల చవితికి మొదలెడుతూ ఉంటాడు, 2 తేడా అంతే. ఇంకెందుకు మానేయడం? అంటే మానేయడం అంటే పూర్తిగా మానేయాలి కానీ 20 మానేయడం ఏమిటి? అదే అంటే తెలుసుకోవడం అంటే తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. ఊరికి తెలుసుకుంటూ ఉంటే అలాగా కొంతమంది ఆ తెలుసుకోవడానే గొప్ప విషయంగా భావించి ఇంకేవో అవేవో చెబుతూ మనకు తెలుసున్నది ఎవరికి తెలుసునండి అంటారు. తెలుసున్నది నిజమే, ఎవరికో తెలియకపోవడం నిజమే. తెలుసున్నదాన్ని మనం ఏమైనా చేసామా, ఆచరణలో పెట్టామా? లేదు, లేని దానికి ఈ తెలివి దేనికి? గడ్డిమేట్లో ఇది పెరిగిపోవడం తప్ప జ్ఞానం కూడా. నిజంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందితే అతని ముఖం శోభతే ప్రకాశిస్తూ ఉంటుంది. బ్రహ్మవర్చస్సు అంటారు దాన్ని. విభూతి పెట్టకపోయినా సరే, బొట్టు పెట్టకపోయినా సరే, తల దువ్వకపోయినా సరే, రమణ మహర్షి ముఖాన్ని చూడండి మీరు, ఎంత తేజోవంతంగా ఉంటుంది. కనీసం స్నానం చేసినట్టు కూడా ఉండడు ఆ మహానుభావుడు. అలా మా మొదట తపస్సుకి వెళ్ళిన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడైతే 3 పాటు చేయనేలేదు. ఈ కట్టెకి స్నానం కూడా దండగా అనుకున్నట్టు ఆయన. ఇది కట్టె అని, ఇది స్వప్నమని, ఇది మిథ్యని తెలిసాక మళ్ళీ దీనికి స్నానం పెట్టిన తలకాయన మానేసి. కానీ ఆ మహాయోగి నడిచి పెడుతుంటే అప్రయత్నంగా వర్షం గురించి మొత్తం తడిపేసింది. ప్రకృతి అంతే అది. నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని కానీ పరమాత్మ స్థితిలో ఉన్నవాడు పట్ల ప్రకృతి మొత్తం పట్టించుకుంటుంది. యోగ వాసిష్ఠంలో చెబుతారు 33 మంది దేవతలు వాడిని పొదుగు పట్టుకుని కాపాడుతూ ఉంటారట, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని. మావాడు 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 ఒక్కడు ప్రపంచంలో ఎటువంటి వాడు దొరకడరా, వీడిని కాపాడుకోవాలరా అని కాపాడుకుంటారట 33 మంది దేవతలు. అంత గొప్పది ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేది. అందుకే శోభతేశ్య ముఖం ఏవం వేద, అద్వైత జ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్న వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుంది అన్నాడు. మనం చూడగానే తెలుస్తుంది ఏదో ఉందండి ఆయనలో తెలియజేస్తాను. వయసుతో సంబంధం ఉండదు ఆయనకి. 60 ఏళ్ళవాడు 40 ఏళ్ళవాళ్ళ కనపడతాడు, 40 వాడు 20 ఏళ్ళ కనపడతాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే తేజస్సు కారణంగా. దాన్నే శంకరాచార్య సౌందర్యలహలు, నరం వర్షీయం సంనయన విరసం నర్మసుజడం దవాపాంగాలోకే పతిత మనుధావంతి శతశగ గళద్వేణీ బంధా కుచగలస విశ్రస్తనిచయాహ హఠాత్ నృత్యత్కాంచ్యా విగళత దుకూలా యువతయహ అని కాస్త శృంగారపరంగా చెప్పారు మనకు అర్థం కావడానికి. ఆ తేజస్సు అలా ఉంటుంది, అందరినీ ఆకర్షించేస్తుంది. అందుకే కర్షతీతి కృష్ణ, ఆకర్షించేవాడే కృష్ణుడు. కృష్ణుడి చేత ఆకర్షింపబడిన వాళ్ళు ఉన్నారు ఆ యోగంలో. అదే సుముఖీ నమః, సుముఖీ నమః. పైగా షోడశాక్షరాలు కలిగినటువంటి అమ్మవారి షోడశీ మంత్రానికి అంగదేవత పేరు సుముఖి. అందుకని సుముఖ్యే నమః అంటే అంగదేవత అయినటువంటి సుముఖి కూడా ఆవిడ స్వరూపమే అని ఒక అర్థం. ఇక సాహిత్యపరంగా సరదాగా చెప్పుకోవడానికి మనకి మంచి ముఖం, ప్రకాశవంతమైన ముఖం, ముద్దులులుకేటువంటి ముఖం, బంగారు కాంతిలో మెరిసిపోయే ముఖం ఎలా ఉంటుందో పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు చెబుతాడు. శోభతేశ్య ముఖం అని రాధాదేవి ముఖాన్ని వర్ణిస్తాడు. రాధాదేవి అంటే మన శ్రీకృష్ణునికి సంబంధించిన రాధ కాదు, ఈ రాధ వేరే. పాండురంగ మహత్యంలో చాలా ముఖ్యమైన పాత్ర, ఒక ఇల్లాలు ఆవిడ. ఆ రాధాదేవి ముఖాన్ని వర్ణిస్తాడు ఆయన. ఆ ఇల్లాల ముఖం ఎంత శోభతో ఉందో అంటాడు. సాధారణంగా ముఖాన్ని చంద్రుడితోనూ అద్దంతోనూ పద్మంతోనూ పోలుస్తారు. ఈయన పద్మంతో పోల్చడంలో చిత్రమైనటువంటి మాట చెప్పాడు. ఊరికే పద్మంలా ఉంది అంటే సరిపోదుగా, అది కవిత్వం ఎలా అవుతుంది? అలంకారం చెప్పగానే సరిపోదు. అలంకారాన్ని సమర్థిస్తూ ఏదైనా 2 విశేషణాలు జోడిస్తే అవన్నీ లౌకికంగా కూడా తార్కికంగా కూడా నిజమైతే అప్పుడు ఆ ఊహ చాలా బాగుంది అనిపిస్తుంది. వాస్తవానికి మంచి ఊహ జోడిస్తే అది కవిత్వం అవుతుంది. లేదు, మంచి ఊహకి వాస్తవమైన ఉదాహరణ జోడించి చెప్పినా కూడా కవిత్వం అవుతుంది. మొత్తం మీద కవిత్వంలో వాస్తవం ఉండాలి, ఊహ ఉండాలి, ఆ ఊహ చాలా అందంగా ఉండాలి. మళ్ళీ అది తర్కం ప్రకారం సరిపోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఊహిస్తే కుదరదు. నా ఊహకి ఎలా అనిపించిందంటే కుదరదు. లోకంలో వాళ్ళు ఒప్పుకునే ఊహే ఉండాలి అది. అందుకే తర్కం మీద ఆధారపడిన ఊహే కవిత్వం. ఆయన రాధాదేవి ముఖాన్ని వర్ణిస్తున్నాడు చూడండి. పడతి ముఖాంశు నిష్కములు, పడతి ముఖాంశు నిష్కములు భాసురలీల లలాటవర్ణపత్రకం విడి, పడతి ముఖాంశు నిష్కములు భాసురలీల లలాటవర్ణపత్రకం విడి, రుణలీల గైకొనియే ఇందుడు అద్దము సాక్షిగాగ ఎన్నడు జలజాతము. పడతి ముఖంసు నిష్కములు భాసురలీల లలాటవర్ణపత్రకం విడి, రుణలీల గైకొనియే ఇందుడు అద్దము సాక్షిగాగ ఎన్నడు జలజాతము. అప్పు జతనంబుగ తీర్పని బల్మినొక్కు, అప్పు జతనంబుగ తీర్పని బల్మినొక్కు, పేరడుసున నీటనెండ నిలనాగిన తూగిన నోర్చుచుండుటల్ అని చాలా అద్భుతంగా చెబుతాడు పాండురంగ కవి. పదగుంభనం అలవాటైనటువంటి కవి. చాలా విచిత్రమైనటువంటి మార్మిక భావాలన్నీ పదాల్లో పెట్టేస్తాడు ఆయన. అలా మరొకడు చెప్పడు ఆ సృష్టి తక్కువని చేతం కాదు అంటారు. అలా ఉంటుంది పాండురంగ తెనాల రామకృష్ణ కవి పద్యం. సృష్టి తక్కువని చేతం కాదు, అలా పద్యం చెప్పడం ఇంకెవరికి సాధ్యం కాదు అనిపిస్తుంది. పడతి ముఖాముసు నిష్కములు, రాధాదేవి యొక్క ముఖం బంగారపు రంగులో మెరిసిపోతుంది. బంగారపు రంగులో మెరిసిపోవడం ఏంటంటే బంగారమే అన్నాడు. సరేనయ్యా బాబు, ఒప్పుకున్నాలే, మిగిలిన విషయం చెప్పంతా, లేకపోతే కొడబెడతాడు కవి. బంగారం అంటుంటే బంగారపు రంగులో మెరుస్తుంది అంటారేంటి, బంగారమే అన్నాడు. అలాగా అన్న ఒప్పేసుకుంటే వదిలిపోతుంది, అందంగా అందమైన విషయం చెబుతాడు. కవితో ఎప్పుడు గొడవ పెట్టుకోకూడదు. ఆయన చెప్పింది ఒప్పేసుకుంటే చాలా మిగిలిన విషయాలనే అందంగా చెబుతాడు. అది బంగారమైనప్పుడు బంగారాన్ని కరిగిస్తే నాణ్యాలు ఏర్పడతాయిగా, బంగారపు కిరణాలు వస్తున్నాయిగా. అందుకని పద్మం ఆ ముఖాన్ని చూసి, రాధాదేవి ముఖాన్ని చూసి అలా ఉండాలి అని అనుకుంది. కానీ ఉండలేదు. పద్మానికి బంగారపు కాంతి ఎందుకు ఉంటుంది? ఆవిడ ముఖానికి ఉంది. ఏదో నేను నున్నగా ఉండొచ్చు, శోభగా ఉండొచ్చు, ఆవిడ ముఖంలో లేని నేను, ఎందుకంటే బంగారపు లేదు కదా. అందుకని కొంత బంగారు కిరణాలని అంటే బంగారపు నాణ్యాలని ఆవిడ దగ్గర అప్పు తీసుకుని మన ముఖానికి అద్దుకుంటేనైనా ఆ కాంతి వస్తుందేమో అని ఒక క్షణం విరామంలో ఆవిడ అప్పు అడిగింది. పాండురంగ మహత్యంలో పద్యం చెప్పుకుంటున్నాం మనం. రాధాదేవి ముఖవర్ణన సుముఖ్యై నమః అన్నదానికి సుముఖం అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి. పడతి ముఖం సునిష్కములు భాసురలీల లలాటవర్ణ పత్రకంబిడి రుణలీల గైకొని ఇంద్రుడు అద్దము సాక్షిగాగా ఎన్నడో జలజాతము అప్పు జతనంబుగ తీర్ప నిబల్మినొక్కో పేరడుసున నీట నెండ నిల నాగిన తూగిన నొర్చుచుండుటల్. పద్మానికి రాధాదేవి ముఖంలా ఉండాలి అనిపించి కొన్ని లక్షణాలు తక్కువైతే ఆవిడ ముఖం నుంచి బంగారపు నాణ్యాలని కొన్ని కిరణాల రూపంలో అప్పు తీసుకుంది. ముఖ అంశు నిష్కములు, అంశం అంటే కిరణం, నిష్కం అంటే నాణ్యం. బంగారు కిరణాలనే నాణ్యాలుగా, మరి కిరణాలు ముద్దగడితే నాణ్యం అవుతుందిగా, అలాగనమాట. బిస్కెట్లు అనుకోండి, అప్పు తీసుకుంది. అప్పు తీసుకుంటే మరి లౌకిక వ్యవహారం ప్రకారం సరిపోవాలి. అప్పు తీసుకుంటే ఏం చేస్తారు? ప్రామిసరీ నోటు మీద రాయిస్తారు, అంటే కాగితం ఉండాలి. దానికి మళ్ళీ ప్రామిసరీ నోటుకి ఇందుకు సాక్షులు అని దూకింద కావత్తు పెట్టి ఇద్దరు సాక్షులు పెడతారు. ఆ సాక్షులు కూడా ఈ లావాదేవీ సాగించే వాళ్ళిద్దరితో సమాన స్థాయి కలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఇంట్లో పనిచేసే నౌకరు చేత సాక్షి సంతకాలు చేయించరు, ఎందుకంటే రేపొద్దున ఈయన యజమాని మాటే మాట్లాడతాడు. అందుకని నౌకర్లు సాక్షి సంతకం చేస్తామంటే ఒప్పుకోరు పెద్దవాళ్ళు. ఏదో దొరికాడు కదా, మన మాట వింటున్నాడు కదా అని చేసేయకూడదు. ఈ అప్పు ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడితో ఇంచుమించు సమాన స్థాయి కలిగిన ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరో సాక్షులుగా ఉండాలి. వాళ్ళు వీళ్ళకి చుట్టాలు కాకుండా ఉండాలి. చుట్టాలైతే వీళ్ళ మాటే మాట్లాడతారు. తండ్రి రప్పిస్తే కొడుకు సాక్షి సంతకం పెడితే కుదరదు అక్కడ. వాళ్ళ అబ్బాయి పెట్టినా పర్వాలేదు, వీళ్ళ అబ్బాయి పెట్టకూడదు. పుచ్చుకున్నవాడు అబ్బాయి పెట్టచ్చు, మా నాన్నతో పాటు నేను బాకీ అని. వీళ్ళ అబ్బాయి పెట్టకూడదు, ఇచ్చిన వాళ్ళ అబ్బాయి పెట్టకూడదు. దాని జాగ్రత్తలు అనుకున్నాను. అందుకని సమానమైన వాళ్ళు సాక్షులుగా లభించారు. ఇంతకీ రాయడానికి ప్రామిసరీ నోటు ఎక్కడ దొరికింది అంటే లలాట వర్ణ పత్రకంబిడి, ఆ రాధాదేవి యొక్క నుదురే కాగితంగా పనికొచ్చింది. నుదురు కొంచెం విశాలంగా ఉంటుందిగా, కాగితం అంత విశాలంగా ఉంది ఆవిడ నుదురు అని చెప్పడం అనమాట. అక్షరాలు ఏవయ్యా అంటే ఆవిడ నుదుటి మీద రాతుంది కదండి, బ్రహ్మరాత గొప్ప స్త్రీ అవుతుందని, శ్రీకృష్ణుని భక్తురాలు అవుతుందని, ఆ రాత జాలండి అవే అక్షరాలు అంటారు. ఆ నుదుటి మీద ఉన్న బ్రహ్మరాత ప్రామిసరీ నోటు మీద అక్షరాలు. నుదురేమో ప్రామిసరీ నోటుకు వాడిన కాగితం, నుదుటి మీద ఉండే బ్రహ్మరాత ఏమో అక్షరాలు. మరి సాక్షులు ఎవరండి అంటే ఇంద్రుడు అర్ధము సాక్షిగా, సమాన స్థాయి అంటే అర్థం అది. ముఖాన్ని పోల్చడానికి చంద్రుడిని ఉపయోగిస్తారు, అర్ధాన్ని ఉపయోగిస్తారు. అర్ధం లాంటి ముఖం అంటారు, చంద్రుడు లాంటి ముఖం అంటారు. అందుకని చంద్రుణ్ణి అర్ధాన్ని సాక్షిగా పెట్టుకున్నాడు. అవి ప్రకృతిలో దొరికే వస్తువులో ఇంట్లో దొరికే వస్తువేగా. అది పడతు ముఖాంశు నిష్కములు భాసుర లీల లలాటవర్ణ పత్రకంబిడి రుణలీల గైకొని ఇంద్రుడు అద్దము సాక్షిగాక ఎన్నడో జలజాతం. ఇప్పుడో తీసుకుంది, తిరిగిచ్చేయాలే. మళ్ళీ నా ముఖంలో కాంతి తగ్గిందంటే మా ఆయన ఊరుకోరు, నా అడుగుతారు కూడా నీ ముఖం ఏమిటి వేళ ఈ మధ్యన ఇలా ఉందంటాం. అందుకని నాకు ఇచ్చేయాలే అని ఈ అమ్మాయి రాధాదేవి ముఖం షరతులు పెట్టింది ఖచ్చితంగా, సమయం కూడా. మరి కానీ మూడేళ్ళు అయిపోయింది, ప్రామిసరీ నోటు కాలం చెల్లిపోతుంది, అప్పు చెల్లించట్లేదు పద్మం, వడ్డీ కూడా కట్టడం లేదు. చతనంబుగా తీర్ప నిబల్ మీనొక్కు, ఎంత ప్రయత్నించినా ఎన్నిసార్లు మళ్ళీ నోటు తిరగరాయించినా అప్పు తీర్పకపోవడం వల్ల ఈ ముఖానికి కోపం వచ్చి పద్మానికి శిక్ష వేసింది. మరి నోటు బాకీ తీర్చకపోతే కోర్టు కడతారుగా, కోర్టు వాళ్ళు శిక్ష వేస్తారుగా, న్యాయస్థానం వారు. అందుకని పద్మానికి పడిన శిక్ష ఏమిటంటే బల్మినొక్కు పేరు అడుసున నీట నెండ నీలన ఆగిన తూగిన నొర్చుచుండుటల్. బురదలో పడి ఉండు, నీటిలో అలా నిలబడవు, ఎండలో అలా నిలబడవు, నీకు ఇంతే. అలా గాలికి ఊగుతూ తూగుతూ పడుతూనే ఉండు. ఎవరు నేను లాగలేరు, అక్కడి నుంచి రాలేవు బయటికి, ఆ చెరువులోనే ఏడు. అది అంటే ఎండలో నిలబడతారు, నీటిలో నిలబడతారు, ఇలాగ అడుసు పోస్తారు, ఇలా ఏవో కొనుక్కున్న శిక్షలు వేస్తారు. అందుకని అడుసులోనే ఉండు, పద్మం బురదలోనే ఉంటుంది, అలాగ నీటిలోనే ఉండు, పద్మ నీటిలోనే ఉంటుంది. ఎండలో అలా మాడిపోతూ ఉండు, ఎంత ఎండ ఇచ్చినా 48 డిగ్రీలు ఎండలో కూడా పద్మాలు అలాగే ఉన్నాయి. మరి అంతే, ఆగినా తూగినా ఓర్చుచుండాలి, ఏదైనా సరే అలా ఓర్చుకో చచ్చినట్టు అని పద్మానికి రాధాదేవి ముఖం శిక్ష వేసిందట. ఇది సుముఖి అంటే. కవిత్వం చదివితే ఎంత మనస్సు ఆనందిస్తుందో ఆలోచించండి. వీటి ముందు సాంసారిక విషయాలు, ఆర్థిక విషయాలు, రాజకీయ విషయాలు ఏం నిలబడతాయండి? ఈ సాహిత్య రుచి, సంగీత రుచి మనకి తెలియక ఏడుస్తున్నాం. ఎందుకు ఏం తెలుసు, అటుకులు రుచి అని. ఈ ఊరికే ఆశమ్మ భోషమ్మ చెప్పుకునే కంటే ఈ పద్యాలు, ఈ తాత్పర్యాలు, ఈ భావుకత ఎంత బాగుంటుందండి చెప్పుకుంటే. ఏమిటి ఆ ఓకలు, ఏమిటి ఆ ప్రామశర్య నోటి, ఏమిటి ముదురు నుదురేమో ప్రామశర్య నోట, దాని మీద బ్రహ్మరాత ఏమో అక్షరాల, చంద్రుడును అద్దమేమో సాక్షుల, బంగారు కిరణాలను నానాలుగా అప్పులు ఇచ్చింది, ఈవిడ ముఖం బంగారంలా మెరిసిపోతుందా, ఆ అప్పు ఏమో పద్మం తీర్చలేకపోయిందా, అందుకని పద్మానికి వేసిన శిక్ష ఏమిటంటే బురదలో ఉండడం, నీటిలో ఉండడం, ఎండలో నిలబడడం, ఇదే అవి సహజంగానే అక్కడ జరుగుతున్నాయా, ఏం ఊహ చేశారంటే ఒక ప్రాకృతిక పరిణామం నుంచి కవి, కవిరేవ ప్రజాపతి అని అందుకన్నారు. పడతి ముఖం సునిష్కములు భాసుర నీల లలాట వర్ణ పత్రకం విడిరుణలీలగై కొని ఇందుడు నద్దము సాక్షిగాగ ఎన్నడో జలజాతము అప్పు జతనంబుగ తీర్పని బల్మినొక్కో పేరడుసున నీటనెండ నిల నాగిన తూగిన నోర్చుచుండుట సుముఖ్యై నమక. 460వ నామం శుభ్రువే నమక. అందమైనటువంటి కనుబొమలు కలిగిన లలితాదేవికి నమస్కారం. శుభ్రువే నమక. భ్రు అంటే ఈ కనుబొమలు, విసర్గ ధనుస్సుతో పోలుస్తారు వీటిని. సుముఖి నళిని, 460వ నామం మన్నించండి, నళిన్యై నమక. శుభ్రు తర్వాత నళిన్యై నమక. నళిని అంటే తామర తీగ, తామర పువ్వు అని కూడా అర్థాలు. నళిన్యై నమక. పద్మాన్ని చూస్తే మనకి భగవంతుడు గుర్తు రావాలి, ఎందుకంటే పద్మాల్లోనే మన దేవతలు కూర్చుని ఉంటారు. బ్రహ్మదేవుడు ఉంటాడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ప్రధానంగా మనం ఆరాధించే దేవతలు పద్మంలో కూర్చుని ఉంటారు. ఎందుకంటే పద్మం బాగా కింది నుంచి పైకి వ్యాపించి ఉంటుంది, బురదలో పుట్టింది, అది పీకలోతు నీళ్ళల్లో ఉంటుంది, అయినా ముఖం పైకి ఉంటుంది. సరిగ్గా భగవతత్వం తెలుసున్నవాడు ఎలా ఉంటాడు అంటే పీకలోతు జీవితం సంసారం అనేటువంటి నీళ్ళలో మునిగిపోయిండు కూడా ముఖం పైకి ఉంటుంది, తేలిని ఉంటాడు, అందులో ఆడుకుంటున్నట్టే ఉంటాడు. అధోలోకం నుంచి నభోలోకం వరకు వ్యాపించి ఉంది భగవతత్వం అని చెప్పడానికి పద్మం సంకేతం. బురదలో ఉన్నా సరే, పీకలోతు నీళ్లు ఉన్నా సరే, ఆనందంగా వెలిగిపోతూ ఉండొచ్చు ముఖం బ్రహ్మజ్ఞానం ఉంటే అనడానికి పద్మం సంకేతం. అందుకని అమ్మవారిని ఇక్కడ నళిన్యై నమః, పద్మంలా ప్రకాశించే నీకు నమస్కారం అమ్మా అంటే కమలారూపమైనటువంటి కరచరణాలు కలిగింది. పైగా స్త్రీల విషయంలో పద్మాన్ని చాలా అవయవాల విషయంలో పోలుస్తారు. చేతులు పద్మాల్లో ఉన్నాయంటారు, పాదాలు పాదాలను పద్మాలతో పోలుస్తారు, ముఖాన్ని పద్మంతో పోలుస్తారు, బాహువుల్ని తామరతోళ్లతో పోలుస్తారు, హృదయం సరేసరి పద్మం అంటారు. ఇక ఆ పోలికలకి సీతాదేవి ఇంక లెక్క. కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు చెబుతారు, ఇంక మొత్తం శరీరం అంతా పద్మాలే కనపడుతున్నాయండి అన్నట్టు. యుద్ధకాండలో ఉంటుంది ఆ పద్యం. తామరలన్నచో వలపు దారికి దరియు తెన్నులేదు. రావణాసురుడు రాజ్యానికి వెళ్ళి లంకలో వెళ్ళి త్రికూట పర్వతం మీద మకాం పెట్టాక అక్కడ అర్ధరాత్రి వేళ 1 గంటకి ఏదో ఒక బండ మీద అలా పడుకుని ఉంటే రామచంద్రమూర్తికి వికసించినవో వాడినవో ఏదో రకంగా పద్మాలు కనపడ్డాయి. పద్మాలు కనపడగానే సీతాదేవి గుర్తొచ్చింది ఆయనకి. ఎందుకు గుర్తురాదు? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాల ఏ పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. ఆవిడ లక్ష్మీదేవి పద్మంలో పుట్టింది, పద్మంలో పెరిగింది, పద్మాలను పద్మాలనే 2 చేతుల్లో ధరిస్తుంది. అంచేత పద్మాను చూడగానే పద్మాక్షి అయిన దేవి, పద్మాలయ అయిన దేవి కనపడదా, గుర్తురాదా? వెంటనే బాబు రామచంద్రమూర్తి విరహానికి లోనయ్యాడు. క్షణమాత్రం కూడా విరహం భరించలేక ఆయన వెన్నెట్లో పద్మాలు ఎలా కనపడగానే, ముడుచుకున్నా వికసించినా సరే పద్మాలు కనపడగానే అమ్మవారు గుర్తొచ్చి ఇలా అనుకుంటున్నట్ట. తామరలన్నచో వలపు దారికి దరియు తెన్నులేదు, పొందామరయామెమోము తెలిదామరలాయమ కనుదోయి కిందామరయామె కేలుగవ తామరళన్ మరళన్ జయించు కాంతామరవాహిని వికచతామర సమ్ములు ఆమె కంజిగుల్. వలపుదారి ఎంత చక్కని మాట వాడారో చూడండి కవి సమ్రాట్. ది వే టు లవ్, ప్రేమ అనేది ఆవిడ నుంచి నేర్చుకోవాలి. లేక నాకు ప్రేమించడం ఏం తెలుసు, సీతాదేవి నుంచే నేర్చుకున్నా అన్నాడు. వలపు దారి తామరలన్నచో వలపు దారికి దారి తండ్రి లేదు. తామరలు కనపడితే చాలా ఒళ్ళు పోయి తెలియదు అని అంటున్నాడు వేళాఘోళంగా. అంటే ఇక్కడ ఉన్న ఈ తామర పూలు చూసుంటే ఆవిడ వచ్చేసి ఉండేది ఇక్కడికని. ఏదైనా మనకి దూరమైన వాళ్ళు మనకి ఎప్పుడు గుర్తొస్తారు, సహజంగా ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఇష్టమైనవి ఏమన్నా పుస్తకాలో వస్తువులో కనబడ్డాయనుకోండి, ఈ పుస్తకం అంటే వాడికి ఎంత ఇష్టము, ఈ వస్తువు అంటే వాడికి ఎంత ఇష్టము అనుకుంటాం కదా. ఏదైనా పిండి వంట ఈ పిండి వంట ఉంటే వాడికి ఎంత ఇష్టమో, తినేవాడు పాపం అనుకుంటాం కదా. అలాగా పద్మాలు కనపడగానే ఆయనకి సీతాదేవి గుర్చింది, ఆ పద్మాలు అంటే ఆవిడకి ఎంత ఇష్టమో పిచ్చి మనిషి, ఎక్కడుందో ఏమిటో. తామరలన్నచో వలపు దారికి దారియు తెన్ను లేదు, పొందామరయామి మోము. ఎందుకు అంత ఇష్టము అంటే ఆవిడ శరీర అవయవాలన్నీ పద్మాలేనండి, బంగార పద్మంలా మెరిసిపోతూ ఉంటుంది ఆవిడ ముఖం. పొందామర ఇందాక సుముఖీ అన్నట్టే. తెలిదామర లాయమ కన్ను దొయ్యి, తెల్లదామర పూరేకుల్లా ఉంటాయండి సీతాదేవి కళ్ళు. కిందామర ఆమె కేలుగవ, ఎర్రదామర పూరేకుల్లా ఉంటాయండి ఆవిడ చేతులు. తెల్లదామర పూరేకుల్లా కళ్ళు, ఎర్రదామర పూరేకుల్లా చేతులు, బంగార పద్మంలా ఆవిడ ముఖం. ఇంకా లక్ష్మీదేవి అనడానికి వేరే ఏం కావాలి. అంతేకాదు అసలు తామరలు మా ఆవిడతో ఎలా పోల్తాయండి పద్మాలు మా సీతాదేవితో. తామరలను మరణం జయించు, తామర పూలను జయించేటువంటి కాంతి ఒకటి ఉంది ఆవిడ కళ్ళల్లో. ఎక్కడుందాయా కళ్ళల్లో అట, కాంతామర వాహిని వికచ తామర సమ్ములు ఆమె కంజిగుల్. ఆమె కళ్ళల్లో ఉండే వెలుగు కాంత ఆకర్షణీయమైన అమరవాహిని, ఆకాశగంగలో పుట్టిన వికచ వికసించిన తామర సమ్ములు పద్మాలు లాంటివి. ఆ పద్మాల్లో ఆకాశగంగలో పుట్టిన పద్మాల్లో వెలుగు ఎలా ఉంటుందో మా సీత కళ్ళల్లో వెలుగు ఎలా ఉంటుంది. ఏం కవిత్వం, ఏం ప్రేమ. కొత్తగా దంపతులైన వాళ్ళు ఇలాంటి పద్యాలు చదువుకుంటే విడిపోతారా, తగాదాలు వస్తాయా. ఆ మలజెప్పు గాలి అని దూరకు చెప్పుకున్నాం మనం, ఆముక్త మాజది కానీ ఈ పద్యం కానీ. ఇంతకుముందు చెప్పుకున్న కిందట భాగంలో పడితే ముఖాంశు నిష్కములు అనే పద్యం పాండురంగ మహత్యంది కానీ, ఏది చెప్పుకున్నా అసలు సంసారాలు ఎంత బాగుంటాయండి. సాహిత్యం లేకపోవడం అనేది సంసారాలు విఫలం కావడానికి పెద్ద కారణం. దానికి వచ్చిన ప్రథమ ప్రమాదం ఏమిటంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, 85 సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం బాగా పెరిగిపోయిన తర్వాత తెలుగు చదివించడం మానేశారండి. మార్కుల కోసం సంస్కృతం ఫ్రెంచి మొదలెట్టారండి. పోనీ అది ఏదో జ్ఞానం కోసం చదివినా పర్వాలేదు, సంస్కృతంలోనూ గొప్ప సాహిత్యం ఉంది, ఫ్రెంచి మాట నాకు తెలియదు కానీ అది మార్కుల కోసం చదువుతుంటే ఏం వస్తుంది. దానికి బదులు మేం చదివినట్టుగా, మా పూర్వులు చదివినట్టుగా డిగ్రీ వరకు వాళ్ళు తెలుగు సాహిత్యమే చదివి ఉంటే ఎక్కడొక్కడ ఇలాంటి పద్యాలు తగలవండి పాఠ్య ప్రణాళికలు, మనసులో ప్రవేశించవా ఈ భావాలు. కొందరైనా ఆలోచించరా ప్రేమ అంటే ఇంత గొప్పదని. ఇంతసేపు అవయవాలు, కామవాంఛలు, ఆర్థిక సంబంధాల. ఇవాళ పెళ్ళి అనగానే మొట్టమొదటి అంటే ప్యాకేజీ ఎంత, లీకేజీ ఎంత, ఇంకో మాట లేదు. ఇదివరకు కనీసం పెళ్లి చూపుల్లో అమ్మాయికి పాడటం వచ్చినా అనేవారు, ఇప్పుడు పాట వచ్చినా అంటే గొప్ప పేలిపోతుంది, పాడపో చేసుకోవా పో అంటారు అంతే లెక్క. పాట ఇంకేమైనా వాడు ఆవిడ పాడితే వీడు ఉండలేడు కూడా అని అక్కడ, నేను ఎందుకు పాడాలంటాను నేను ముందు. ఇదివరకు పాట వచ్చినా అని ఎందుకు అడిగేవారంటే, స్త్రీ ఇంట్లో ఉండి అందంగా, స్త్రీలకు సహజంగా కంఠం బాగుంటుంది, పురుషులు ఇంకా సాధన చేయాలి, స్త్రీలు చేయక్కర్లేదు, ఏ స్త్రీ పాట పాడినా బాగానే ఉంటుంది. మరి ముఠామేస్త్రీ అయిపోతే చెప్పలేం కానీ ఏ స్త్రీ పాడినా బాగానే ఉంటుంది. సహజంగా ఆ ఇంట్లో కాస్త కొంచెం అలక వాతావరణం ఉందనుకోండి, ఓ పాట ఒకటి ఎందుకుంటే మొత్తం అంతా సమసిపోతుంది, హాయిగా ఉంటుంది. అందుకని పాట వచ్చినా అనేవారు, ఓ పాట పాడమ్మా అనేవారు. ఆ పాట పాడడంలో, కూర్చోవడంలో, కాస్త మెలికలు తిరగడంలో కొన్ని విషయాలు తెలిసేవి. ఈ పరీక్షలో, ఈ పరీక్ష అనండి, పరిశీలనండి, ఏదనండి, కాస్త ముందు మాట్లాడాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదే అడగకుండా ఎలా ఉంటారు. ఇవాళ అలా లేదే, అంటే ఎంతసేపు సంపాదన, ఉద్యోగం, బదిలీలు, మీకు బడ్డీన్స్ ఏమున్నాయి, బడ్డీని ఏమిటమ్మా, కుటుంబ బాధ్యతల్ని బడ్డీని అంటారా ఎవరైనా, ఆ మాట ఏమిటి, ఎలా వాడతారు అసలు. ఎదిగిన ఆడపిల్లలు, ఎదిగిన తమ్ముళ్ళు ఉంటే పెళ్లి కొడుకు బడ్డీన, తల్లిదండ్రులను కూడా బడ్డీనిగా భావిస్తున్నారు, పరమ భయంకరమైన పరిస్థితి. మీ బాధ్యతలు ఏమిటనేది వేరు, మీ బడ్డీన్సా, దాని బడ్డీన్ భారం అని ఎందుకు అనుకోవాలండి. బడ్డీన్ అంటే ఇంగ్లీష్లో బాధ్యత కాదే, కనీసం అడిగేది మీ రెస్పాన్సిబిలిటీలు అడగడం ఏంటండి. మీ రెస్పాన్సిబిలిటీ అన్నిటికీ మేము కూడా బాధ్యత వహిస్తామని చెప్పాలి, అమ్మాయి తరఫేనా అబ్బాయి తరఫేనా. అంటే ఏమిటో బాధ్యతలు తెలుసు, బరువులు తెలుసుకుని ఆ బరువులు ఏమీ లేకపోతే చేసుకుంటారు, లేకపోతే వదిలేస్తారా. అందుకే ఇవాళ వివాహాలు ఎలా ఉన్నాయి, ఇవాళ తెగింపు, రేపు ముగింపు, సెలవు.